गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म अखण्डमण्डलाधारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ఈనాడు మనం ఇక్కడ పెట్టుకునేటటువంటి ఈ క్యాంప్ రాబోయేటటువంటి రోజులలో అనేక అద్భుతమైనటువంటి సంఘటనలు సృష్టించబోతున్నది, అది గుర్తుంచుకోండి. దానికి గత సంవత్సరం నుంచి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ప్రయత్నాలు వెనకాతలు ఉన్నటువంటి శక్తి ఎవరు మీకు తెలుసు కదా, పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య. ఆయనతో సమానంగా ఆయన కంటే ఎక్కువ సాధనలు చేసి అనేక మంది చేత గాయత్రి సాధన చేయించినటువంటి ఆయన భార్య, గురువు గారి కంటే కూడా ఆయన భార్య చాలా ఉన్నత స్థానంలో ఉన్నది, అది చాలా మందికి తెలీదు. కానీ గురువు గారు ఏం చేసేవారు అంటే ఆయన గదిలో ఒక అలమారు ఉండేది, ఆ అల్మారి ఎప్పుడు తాళం వేసి ఉండేది. గది క్లీన్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, తాళం తెరిచి ఉంటే ఎవరికి ఏం పట్టి ఉండేది కాదు, తాళం వేసేసరికి లోపల ఏముందో అని కుతూహలం. మీరు గమనించారు గురువు గారు, ఒకసారి గమనించాక ఏం చేయాలంటే ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు తాళం చేసి అల్మార్ లోపల కూడా చూడు అన్నారు. చూడిస్తే అందులో ఏముందో తెలుసా, ఆయన భార్య యొక్క ఫోటో ఉంది. అంటే ఆయన భార్యనే ఒక దేవతగా కొలిచేవారు ఆయన. ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ ఒక్కతే గొప్పది కాదు, స్త్రీలందరూ కూడా గొప్పవాళ్లే. ఒక వివేకానంద పుట్టాడు అంటే ప్రతి ఒక్కడు వివేకానంద కావచ్చు. ఒక న్యూటన్ వచ్చాడు అంటే అనేక మంది సైంటిస్టులు అవుతున్నారు. భావార్థం అవుతుంది కదా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ఈ కంప్యూటర్ సైన్స్ వచ్చి కనిపెట్టిన వాడు చాలా కష్టపడి ఉంటాడు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకోదలుచుకుంటే అది కష్టం కాదు, నేర్చుకోదలుచుకోకపోతే అన్ని కష్టమే, ఇంకా దానికి అవడు ఏం చేయలేడు. అంచేత ఈ రాబోయేటటువంటి కాలంలో అనేక మంది స్త్రీలు ఆ మాతా భగవతీదేవి శర్మ స్థాయికి ఎదగాలి అని గురువు గారి కోరిక, ఆయన కోరిక అది. అంచేత ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే రాబోయేటటువంటి 10-15 సంవత్సరాలలో ప్రపంచం మొత్తము కూడా స్త్రీల ద్వారా శాసించబడుతుంది. కానీ శాసించబడాలి అంటే మీరు నేర్చుకోవాలి. విషయం నేర్చుకోకుండా మేము శాసిస్తామంటే ఎట్ట? అంచేత ఇది మామూలు క్లాసులని మాత్రం అనుకోవద్దు మీరు. ప్లస్ మీ వయస్సుతో సంబంధం లేదు, చిన్నవాళ్ళైనా కావచ్చు మీరు, పెద్దవాళ్ళైనా కావచ్చు. అక్కడ వయస్సు కాదు ముఖ్యం, భావన ముఖ్యం. నేర్చుకోవాలి అనుకునేటటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ క్లాసెస్ వల్ల 4-5 సంవత్సరాలలో గాయత్రీ మాతను దర్శించటమే కాకుండా మీరు పట్టుదలతో సాధన చేయగలిగితే మాతా భగవతీదేవి శర్మను దాటిపోతారు. అది ఎలా సంభవం? ఐన్స్టీన్ పేరు మీరులో ఎంతమంది విన్నారు? విన్నారా? చాలా గొప్ప సైంటిస్టే. అతను ఒక ఫార్ములా కనిపెట్టాడు, ఆ ఫార్ములా కనిపెట్టినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటికి ఎవరికి తెలియదు అది, కానీ ఇప్పుడు 10వ క్లాస్ వాడిని అడగండి చెప్పేస్తాడు. అంటే ఐన్స్టీన్ చెప్పింది ఇప్పుడు 10వ క్లాస్ వాడికి కూడా తెలుసనేగా అర్థం. అంటే వాడు ఐన్స్టీన్ కంటే గొప్పవాడా? గొప్పవాడు కాదు, కానీ ఐన్స్టీన్కి తెలిసినంతా తెలుసు. అలాగే మీకు మాతా భగవతీదేవి అంత గొప్పవాళ్ళా? అవ్వచ్చు, మీ సాధన బలంతో అవుతుంది. కానీ మాతా భగవతీదేవి శర్మకు ఎంత అవచ్చో అంత మాత్రం మీరు నేర్చేసుకోవచ్చు. ఎందుకు నేర్చేసుకోవచ్చు అంటే ఇందాక చెప్పిన ఉదాహరణనే, ఐన్స్టీన్ గొప్ప సైంటిస్ట్ అయినా ఇప్పుడున్నటువంటి 10వ క్లాస్ చదివేటటువంటి పిల్లవాడికే తెలుసు. భావం అర్థమవుతుంది కదా. కానీ ఎందుకు తెలుసు ఇప్పుడు చదువుతున్నటువంటి కుర్రవాడికి ఐన్స్టీన్ చెప్పింది అంటే చదువుకుంటున్నాడు కనుక, అధ్యయనం చేస్తున్నాడు కనుక. దానికి సాధనా శిబిరాలు మనం పెట్టుకుంటున్నాం. అంటే 11 నుంచి 4 మీరు ఒక టైం టేబుల్ లాగా వేసుకుని వీలైనన్నిసార్లు అందరూ ఒకే కాలనీలో ఉంటున్నారు కనుక మీకు వీలుందే సరే ఈ 3 రోజులు మనం కలిసి చదువుకుందాం అని మీరు కలిసి చదువుకుంటూ ఉంటే, అధ్యయనము చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు విషయం అవగాహన అవుతుంది. ఏంటి ఇక్కడ మీకు మొట్టమొదట మీకు రావాల్సినటువంటి అవగాహన ఏంటి అంటే, ఈనాడు మనం జీవించటం మర్చిపోయాం. దానికే గురుదేవులు ఏమని చెప్పారు అంటే జీవన దేవత సాధన. బతకటం లేదు మనం, మోస్తున్నాం జీవితాన్ని. అబ్బా ఇంకో రోజు అయింది బాబు, ఇంకో రోజు అయింది బాబు, యాదవది ఎన్నాళ్ళు ఈ బరువు అంతా. అంటే జీవితము ఒక ఆనందంగా లేదు, మనకి ఒక బరువుగా ఉంది. ఎందుకు జీవిస్తున్నాం అంటే జీవించాలి కనుక. కానీ ఇష్టంగా మనం బతకాలి అనేటటువంటి కోరికతో మనం జీవించటం లేదు. ఈయనేదో గాయత్రి సాధన చెప్తాడు అనుకుంటే జీవితం గురించి చెప్తాడు అని ఎందుకు అంటే, గాయత్రి అంటేనే మనకి చాలా మందికి తెలియదు. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ప్రాణాలంటే ఏంటి? జీవితమేగా. ఇందులో గాయత్రి అంటేనే అర్థం జీవించటం ఎలా అని అది మనం మర్చిపోయాం. గాయత్రి అయితే చేస్తున్నాం కానీ గాయత్రి మంత్రము ద్వారా ఎలా జీవించాలి అనేటటువంటి నియమావళి మనం మర్చిపోయాం. అంచేత సాధారణంగా నేనేం చెప్తాను అంటే, గురువు గారు గాయత్రి విద్య మీద 3 పుస్తకాలు రాశారు, అది మీరు చదువుకోండి. మేము ఎందుకండి చదివి ఏం చేస్తామంటే జీవించటం నేర్చుకోవడానికి. అదికి అర్థం చేసుకోండి, ఇది చదవకుండా జీవించటం అనేది రాదు, అదొక విద్య అది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, జీవించటం ఎలా అనేటటువంటిది మనం మర్చిపోయి పూజ కూడా ఒక బరువుగా చేయటం మొదలెట్టాం. పొద్దున్నే లేవాలి. చాలా మంది నన్ను ఏమని అడుగుతారంటే, ఇంతకీ ఎన్నాళ్ళు చేసుకోమంటారండి, ఎన్నాళ్ళు చేసుకోమంటారు, ఎన్నాళ్ళు భోజనం చేయాలండి అని ఎవడైనా అడుగుతున్నాడా? ఒకరోజు ఉపవాసం ఉండమంటే కూడా ఏం చెప్తారు మీరు, ఏం తినాలండి? ఉపవాసం ఉంటాం అంటే ఏంటి, తినకుండా ఉండటం కదా. కానీ ఉపవాసం ఉండమనగానే ఏం చెప్తారు మీరు, ఏం తినమంటారండి? ఓకే, భావం అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను. జీవించటం అనేటటువంటి టెక్నిక్ మర్చిపోయాం, అది మీకు మనకు అర్థం అవటం లేదు. మనకంటే పూర్వీకులు ఒక 2 తరాల ముందు వాళ్ళకి జీవించటం చాలా బాగా వచ్చు, కానీ ఎలా జీవించారో చెప్పటం రాదు వాళ్ళకి. అదనమాట గందరగోళం. వాళ్ళేమో జీవించగలిగారు, ఎలా జీవించాలో మనకి నేర్పలేదు. మనమేంటి, వీడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్కూల్కి పంపించేయడం ఎట్ట? 2:00 రాగానే నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ అయితే మేము స్కూల్కి పంపించేసేదా? ఎందుకంటే ఇంట్లో వాడు ఎల్లరూ భరించలేక. అంతే తప్ప వాడేదో పెద్ద చదువుకుని గొప్పవాడు అయిపోవాలని కాదు. అవునా కాదా? ముందు ఇంట్లోంచి వీడు పోతే మళ్ళా సాయంత్రం కూడా రాకపోతే మళ్ళీ టెన్షనే, మళ్ళా పొమ్మనేది మీదే. అక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో? ద్వంద్వం. ఉంటే భరించలేరు, లేకపోతే తోచదు. అది ప్రతిదీ, ఇంకా ప్రతి సంబంధాలు అలాగే ఉంది. ఉదాహరణగా చెప్పానంతే. స్నేహితులు అలాగే ఉన్నారు, స్నేహితులు రాకపోతే రాలేదు, వస్తే వీడు ఎప్పుడు పోతాడు రా. బంధువులు అంతే, భావం అర్థమవుతుంది కదా. అంచేత మొట్టమొదట కలిసి జీవించటం ఎలా అనేది నేర్చుకోవాలి మనం, అది మర్చిపోయాం మనం. చివరికి ఏ స్థితి వరకు వెళ్ళిపోయింది అంటే, తల్లిదండ్రులను కూడా ఎక్కడ పంపించేస్తున్నాం మనం? వృద్ధాశ్రమానికి పంపించాం. నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ మీరు ఈ ఆశ్రమాలు పెట్టారు, ఆ ఆశ్రమాలు పెట్టారు, వృద్ధాశ్రమం పెట్టండి సార్. పెడితే ఏం చేస్తారట? ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అన్నది ఆలోచించుకుని, వృద్ధాశ్రమాలు డెవలప్ అయిపోతున్నాయి, అవి డెవలప్ అయిపోతున్నాయి,
అదేదో మంచిది అనుకుంటున్నారు, మంచిది చేయడం నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, జీవించటం ఎప్పుడైతే చేత కాదో పొమ్మంటారు మనుషులు. మనకు అవసరమైన వాడు పని మనిషి ఒక రోజు రాకపోతే ఏమైపోతాం మనం? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. అది రాకపోతే పొందగలవు అంటే అర్థం ఏంటి? ఇంకా రాలేదు అని ఎందుకంటున్నావు? అవసరం ఉంది కనుక. అంచేత మన జీవితాలు ఇతరులకి అవసరం పడేటట్టు కనుక మనం జీవితాన్ని మార్చేసుకుంటే ఏమవుతాం? మీరు వెళ్ళిపోమనరు, ఏమంటారు? మీరు వెళ్ళిపోతారు అమ్మ, మీరు వెళ్ళిపోతే ఎట్ట, మాకెట్ట ఇప్పుడు. అంచేత గాయత్రి అంటే ఇతరులకి అవసరపడుతూ మనం జీవించటం ఎలా అనేది నేర్పుతుంది. అది మర్చిపోయాం మనం. మన జీవితాలన్నీ ఆధారపడేటటువంటి ఒక శక్తిని మనం చూసుకోవాలి అంటే సూర్యుడు అని చెప్తాం. సూర్యుడు ఒక రెండు రోజులు రాలేదనుకోండి, బలేగా ఉంటుంది కదా, బట్టలు ఆరేసుకోలేము, పెద్ద బాధ అది ముందు. అంచేత సూర్యుడికి ఎలాగ మనం జీవించాలి అనేది అంటే, సూర్యుడిలాగా జీవించు. సూర్యుడు ఇస్తూనే ఉంటాడు తప్ప నిన్నేం అడగటం లే. అడుగుతాడు ఏమైనా నాకు ఇది అది అని? మనం గమనించడం కూడా చాలాసార్లు రాకపోతే 4-5 రోజులు అయిపోయాక, లేకపోతే ఎండాకాలంలో కాస్త చికాకు పడతాం మండిస్తున్నాడు అని. కానీ ఆ మండించడం లేదనుకోండి, వర్షాలు కురవు, వర్షాలు కురవలేదనుకోండి పంట ఉండదు. అంచేత మండించటం కూడా మన కోసమే. అంటే సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, కానీ సూర్యుడు ఉదయించి అస్తమించినా ఎవరి కోసం అంటే, అంటే కేవలం మనుషుల కోసమేనా? చెట్లు దాని మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే సమస్త ప్రాణికోటి కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉంది. అంచేత భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, యోగ విద్యని సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకోండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ యోగ విద్యను అంటే జీవించే విద్యను నేను సూర్యుడికి చెప్పాను, ఇంకా సూర్యుడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోండి. మరి సూర్యుడి దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటాం? ఇప్పుడు సాపేక్ష సిద్ధాంతం ఇందా చెప్తున్నారు కదా, ఇంటికి అదో చాలా పెద్ద సిద్ధాంతం అది. కానీ అంత పెద్ద సిద్ధాంతాన్ని కూడా గుర్తుంచుకోవాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఉంది, E=mc² అని ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎవరికైతే గుర్తుంటుందో మొత్తం ఆ సిద్ధాంతం వాడికి వచ్చేస్తుంది. కానీ ఈ సిద్ధాంతం అంతా చెప్పకుండా ఆ కుర్రవాడికి E=mc² అనుకుంటూ కూర్చొని ఆయన అన్నాం అనుకోండి, వస్తుందా వాడికి సబ్జెక్ట్? సబ్జెక్ట్ రాదు. కానీ సబ్జెక్ట్ వచ్చిన ఈ ఫార్ములా చెప్పలేదనుకోండి గుర్తుండదు కదా. మనం జీవించేటటువంటి కళకి గాయత్రి మంత్రము అనేటటువంటి ఒక ఫార్ములా ఇచ్చారు. ఫార్ములా అయితే మనం గుర్తుంచుకున్నాం, కానీ సిద్ధాంతం మర్చిపోయాం. సిద్ధాంతం అంతా తెలుసు కానీ మంత్రం గుర్తులేదు, గుర్తుండదు, అది గందరగోళం. అంటే ఈ గాయత్రి మంత్రాన్ని చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నా జగద్గురు తత్వాన్ని నీకు అర్థం అవ్వాలి అంటే మంత్రాలలో ఛందస్సుల్లో నేను ఎవరిని అంటే గాయత్రిని. అంటే అర్థం ఏంటి? గాయత్రి కనుక మీకు అర్థమైపోతే జగద్గురు తత్వం అర్థమైపోతుంది. జగద్గురు తత్వం అంటే అర్థం ఏంటి? ప్రపంచానికి అంతటికీ కూడా గురువు అని అర్థం. ప్రపంచానికి అంతటికీ గురువు అంటే అర్థం ఏంటి? గురువు అంటే ఒక అర్థం ఏంటి అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. మరి ప్రపంచానికి అంతటికీ కూడా అంధకారాన్ని పోగొట్టేవాడు ఎవడు? సూర్యుడు. అంటే జగద్గురు ఎవడు? ఆ జీవించే కళ అర్థం చేసుకోండి. నేను సార్ న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటే, నేను చూస్తూ ఉంటాను, ఎవరో ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఎందుకు చేసుకుంటున్నారు? జీవించటం చేత కాక, అంతకంటే ఇంకేం లే. కానీ నేను న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా బాధపడుతూ ఉంటాను, ఈ విషయమే కనుక మనుషులకి తెలిస్తే జీవించటం ఎలా అని. అసలు చావు ఉండదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఎందుకు చచ్చిపోతామంటే బతకాలం లేకపోవటం వల్ల. బతకాలని ఉంటే మనిషి చావడు.
అంతేత ఈ గాయత్రి మంత్రమే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? సంజీవిని విద్యకు తీసుకెళ్తుంది. అంతేత ఈ భావనతో ఈ పుస్తకాలు చదవండి. ఇదేదో ఆధ్యాత్మిక విద్య చదువుకుంటున్నాం, నిత్య జీవితానికి ఏం ఉపయోగపడదు, ముసలాళ్ళే చదువుకోవాలి. మీ పిల్లలకి నేర్పండి ముందు. వాళ్ళకి అసలు జీవించడం చేత కావటంలే. అనేక మంది కుటుంబాలలో నేను చూసేది ఏంటి అంటే, పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే ముందు తల్లిదండ్రులకి గుండె దెబ్బలు. ఏంటి వీడు ఫెయిల్ అయిపోతాడని కాదు, ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు? ఫెయిల్ గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే పాస్ అయ్యే విద్య నేను నేర్పించలేదు కదా. కొంచెం ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఈ క్లాసులు మిగతా ఆధ్యాత్మిక లాంటి క్లాసులు కావు. జీవించేటటువంటి కళ నేర్పుతుంది మీకు, ఉత్సాహంగా జీవించేటటువంటి కళ నేర్పుతుంది. కానీ ఒక టెక్నిక్ నేర్చుకోవాలి అంటే ముందు థీరీ చదువుకోవాలి కదా. థీరీ బోర్ కొడుతుంది. డాక్టర్ అయ్యి మందులు ఎవడైనా ఇస్తూ ఉంటే, డాక్టర్ గారు వచ్చారు అని అందరూ అతన్ని పొగుడుతూ ఉంటే మనకు కూడా ఏమనిపిస్తుంది, మనం కూడా డాక్టర్ అయిపోతే బాగుందని. కానీ డాక్టర్ అవ్వాలంటే మరి అవస్థ, మరి బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. ఎవడో బాగా పాడతాడు, సంగీత కచేరీకి వెళ్తాం, చాలా మంది విని ఆహా ఎంత గానగంధర్వుడు వచ్చాడు. నీకేమనిపిస్తుంది, నేను కూడా సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు సంగీత కచేరీ ఇచ్చి పాట పాడాలి అనేటటువంటి స్థితికి వెళ్ళాలి అంటే మళ్ళా బోర్ కొడుతుంది. ఎందుకు బోర్ కొడుతుంది? నేర్చుకోవాలిగా. అలాగే ఈ గాయత్రి సాధన శిబిరాలలో కూడా మొదటి 10-15 శిబిరాలు మీకు యాంత్రికంగానే ఉంటాయి, మెకానికల్గా ఉంటాయి. కానీ ఓపిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి. పిల్లవాడికి స్కూల్కి కాలేజీకి వెళ్ళటానికి ఎంత బోర్ కొడుతుందో మీకు తెలుసునో తెలియదు, లెక్చరర్కి కూడా అంతే బోర్ కొడుతుంది. వాడికి వెళ్ళాలని ఉండదు. ఎందుకది నాకు తెలుసు అంటే, నేను కూడా ఒకప్పుడు లెక్చరర్నే కనుక ప్రతిరోజు నాకు తెలిసిన వాళ్ళని అడగండి, తర్వాత రహస్యంగా నా ముందు చెప్పరేమో వాళ్ళు. వెళ్ళేమో వెళ్ళాలనిపించేది కాదు. సినిమాకి వెళ్ళమంటే, గాయత్రి క్లాసులు చెప్పమంటే రెడీ. కాలేజీకి వెళ్ళాలంటే నేను లెక్చరర్ని కదా, మనసు ఉండదమ్మా. అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ క్లాసెస్ జీవితానికి ఉపయోగపడేటటువంటి క్లాసెస్ కనుక ఎలాగో అలాగ మనసును లొంగదీసుకుని మీరు ఈ క్లాసెస్, మీ అంతట మీరు నేర్చుకోవాల్సిందే, నేర్పేవాడు ఎవడూ లేడు. పిల్లవాడిని నువ్వు స్కూల్లో జాయిన్ చేయగలవు కదా, వాడు స్కూల్కి వెళ్ళి నేర్చుకోకపోతే ఏం చేయగలుగుతున్నావు, ఏమి చేయను. అలాగే సాధనా శిబిరాలు మనమే పెట్టుకోవాలి, నేర్చుకోవటం కూడా మనమే నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే దాంట్లో ఇవాళ నేను మీకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మొత్తము జీవించేటటువంటి కళ రెండు విషయాల మీద ఆధారపడింది, ఒకటి గాయత్రి, రెండవది యజ్ఞము. మనం జీవించటం కూడా రెండు రకాలైనటువంటి శ్వాసతోనే జీవిస్తూ ఉంటాం. ఎడం వైపు నుంచి గాలి పీలుస్తూ ఉంటాం, దాన్ని ఇడా శ్వాస అంటాం, లేకపోతే కుడిముక్కు నుంచి గాలి పీలుస్తూ ఉంటాం, అంతే కదా. గాలి మీరు ఎలా పీల్చగలరు, ఎడముక్కులోంచైనా పీల్చగలరు, లేకపోతే కుడిముక్కులోంచైనా పీల్చగలరు. మహావతి ఏమవుతుంది, రెండు ముక్కుల నుంచి కూడా పీల్చగలరు. కానీ రెండు ముక్కుల నుంచి పీల్చినా పీల్చేది మాత్రం ఏంటి, ఎడముక్కు కుడిముక్కు. చేత మొత్తం మన జీవితం దేని మీద ఆధారపడి ఉంది అంటే ఎడముక్కు కుడిముక్కు మీద ఆధారపడింది, అవునా కాదా? అంచేత జీవించేటటువంటి కళ మీకు తెలియాలి అంటే ముక్కు గురించి తెలియాలి మీకు. అది మనం మర్చిపోయాం. స్వర విజ్ఞానం అని ఒక 5-6 ఏళ్ళు ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వాడు ఆ శ్వాసని బట్టి భవిష్యత్తు చెప్పగలడు. మరి భవిష్యత్తు చెప్పగలగాలి, తెలుసుకోగలగాలి అనే కుతూహలం అయితే మనకుంది, కానీ ఈ విద్య నేర్చుకోకపోతే మీరు ఎవరిని అడగక్కర్లే. జ్యోతిష్ శాస్త్రవేత్తనో ఎవరినో ఎలా జీవించాలండి, రేపు ఏమవుతుందండి. మీరు నిద్ర లేవగానే మీ ముక్కును కనుక చూసుకుంటే మీరు తెలిసిపోతే నా రోజు ఏం జరగబోతుందో.
జరుగుతాయమ్మా. కానీ యోగా క్లాసెస్ కూడా జీవించే కళ ఎవడు నేర్పడం లేదు. ఆసనాలు నేర్పుతాడు, ప్రాణాయామం ఉంటాడు, అది ఎలా జీవిస్తాడో తెలియదు. అందుకేగా ఈ క్లాసు. కానీ తెలియకపోవటం కంటే ఆ మాత్రం తెలియటం బెటర్ కదా. ముందు అదే నేర్చేసుకుంటే తర్వాత కావాలంటే దీన్ని ఇందులోకి మార్చుకోవచ్చు. అంచేత యోగా క్లాసెస్ వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా యోగా క్లాసెస్కి వెళ్ళండి. మీరు ఇదివరకు చేస్తున్నది ఏది ఆపక్కర్లే, ఇవన్నీ కూడా గాయత్రిలోకి వచ్చేస్తాయి. జీవించటం అంటే అన్నీను, తింటము జీవించటమే, పడుకోవటము జీవించటమే, సినిమా చూడటము జీవించటమే, ధ్యానం చేసుకోవటము జీవించటమే, ఎదుటి వాళ్ళతో దెబ్బలాడటము జీవించటమే, వాళ్ళతో కలిసి సినిమాకు వెళ్ళటము జీవించటమే, ఎవరూ లేకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా జీవించటమే. అంచేత జీవించటానికి అంతా జీవించటమే. అంచేత గాయత్రి అంటే మరి గుర్తుంచుకోండి, జీవించటం ఎలా, గయాన్ త్రాయతి ఇది గాయత్రి. అంచేత నేను జీవించటం ఎలాగా నేర్చుకోను అని క్రికెట్ ప్లేయరు అనక్కర్లేదు, సైంటిస్ట్ అనక్కర్లేదు, సినిమా యాక్టర్ అనక్కర్లేదు, అందరికీ కావాలి అది. అది అర్థం చేసుకోండి. ఆ జీవించటానికి ఏమని చెప్తున్నాను నేను, ముఖ్యం ఏంటి అంటే నీ శ్వాస, నీ ముక్కు. ఈ ముక్కుని ఎలా ఉపయోగించుకుంటాము అనేది మొత్తము గాయత్రి మహావిద్య. అంటే నువ్వు ఎలా పీల్చుకుంటావు అని. ఎలా పీల్చుకుంటాము అనేటటువంటిది గాయత్రిలో నేర్చుకుంటే మాకేం లాభం అండి? మొట్టమొదటి లాభం జువాలజిస్ట్ అని అడిగితే చెప్తారు. జువాలజిస్ట్ అంటే తెలుసు కదా, జంతు శాస్త్రజ్ఞులు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, నిమిషానికి ఎక్కువ సార్లు పీల్చుకునేటటువంటి జంతువులు తొందరగా చచ్చిపోతాయి, తక్కువ సార్లు పీల్చుకునే జంతువులు ఎక్కువ కాలం బతుకుతాయి. ఉదాహరణకి కుందేలు, కుక్క ఇలాంటివన్నీ కూడా నిమిషానికి 35 సార్లు సుమారు గాలి పీల్చుకుని వదులుతూ ఉంటాయి. అవి 10, 12, 20 ఏళ్ళు బతుకుతాయి. తాబేలు, ఏనుగ ఇవి నిమిషానికి 4 సార్లే గాలి పీలుస్తాయి, 500 ఏళ్ళు బతుకుతాయి. ఇది ఏ సైంటిస్ట్ని అయినా అడగండి, అంటే ఏ సైంటిస్ట్ని అడగాలి మీరు, జువాలజిస్ట్ని అడగాలి, జంతు శాస్త్రజ్ఞని అడిగితే చెప్తారు వాళ్ళు. అంచేత ఊపిరి పీల్చుకునే విధానంతో మీ జీవితాన్ని మీరు పెంచుకోవచ్చు, ఆరోగ్యవంతం చేసుకోవచ్చు. కానీ మరి ఊపిరి ఎలా పీల్చాలో నాకు తెలియదు కదా, దానికి ఒక ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. నువ్వు నిరంతరము కనుక ఓం భూర్భువస్తువత స్వితిర్వరణ్యం భర్గోదేవసీమై ధియోయోన ప్రచోదయాత్ అంటూ ఉంటే నీ ఊపిరి దాని ఉండదు, అదే కరెక్ట్ అయిపోతుంది. మనం కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ చేసుకోలేము, అది చాలా కష్టం. అది అలవాటు పడిపోయి ఉన్నాం ఒక పిచ్చి విధంగా గాలి పీల్చుకోవటానికి. మనకు వచ్చేటటువంటి బాధలన్నీ కూడా ఎందుకున్నాయంటే గాలి పీల్చుకోవటం రాదు. కరెక్ట్గా గాలి పీల్చుకోవటం వస్తే ఓవర్ వెయిట్ తగ్గుతుంది, ఆస్తమా తగ్గుతుంది, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ చేతులు కాళ్ళు ఆడటం మొదలెడతాయి. కానీ కండిషన్ ఏంటి, వాడు కరెక్ట్గా గాలి పీల్చుకోగలగాలి. మరి వాడికి రాదుగా గాలి ఎలా పీల్చుకోవాలి, మరి కరెక్ట్గా గాలి ఎలా పీల్చుకుంటాం, ఎంతమందికి చెప్పగలం? ఒకవేళ ఒకడుగో ఒకడికి వచ్చు, వాడు చెప్పాలి కరెక్ట్గా గాలి పీల్చుకోవాలి అంటే వాడు మీ దగ్గరికి వచ్చి చెప్పాలి. అందరికీ ఒకసారి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? నీ జీవిత విధానం వేరు, పక్కవాడి జీవిత విధానం వేరు. అందుచేత ఋషులు గాయత్రి మంత్రాన్ని కనిపెట్టారు. ఓం భూర్భువస్తువ సత్సతిరువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. అతను ఎప్పుడెప్పుడు అలా అంటూ ఉంటావో కంటిన్యూస్గా నీకు తెలియకుండానే నీ శ్వాస కరెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ శ్వాస కరెక్ట్ అయిపోతుందో ముందు రోగాలు తగ్గుతాయి. అంతేత గాయత్రి మంత్ర సాధన చేస్తే ఏం ఫలితం వస్తుందని చెప్తాం, రోగాలు తగ్గుతాయి. ఇంకొకటి మనం జీవితంలో చూస్తూ ఉంటాం ఏంటంటే, కొంతమంది ఏ వ్యాపారం చేసినా బాగా జరుగుతుంది, కొంతమంది వ్యాపారం మొదలెడతారు 5 లెగ్లు మొదలెట్టేదంటే ఇంకేముంది వింటారు కదా. అందుకే కొంతమంది చేతులతో ఒక చెట్టును నాటారనుకోండి, బాగా పెరుగుతుంది. కొంతమంది వాళ్ళ చేతులతో చెట్లు నాటారనుకోండి, ఇది కూడా శ్వాసతో కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ శ్వాస మీకు పీల్చుకోవటం వస్తే వ్యాపారం వృద్ధి చెంది. వ్యాపారం అంటే ధనము, సంపద, కావలసిన వనరులు. అందువల్ల గాయత్రి మంత్రం చేస్తే లాభం ఏంటి అంటే, ముందు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది, కావలసినటువంటి సంపదలు వస్తాయి. ఇది అందరికీ కావాల్సిందేగా, ముసలాళ్ళకే కావాలా, అందరికీ కావాలి. అందువల్ల గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే భారతీయులు మర్చిపోయారో ఇది పరిస్థితి వచ్చింది. మిగతా అన్ని సాధనలు చేస్తాను తప్ప అసలైనటువంటి ఆధారభూతమైనటువంటి గాయత్రి మంత్రాన్ని వదిలేశాను. లలితా సహస్రనామంలో కూడా ఆవిడ ఏం చెప్తుంది, మొట్టమొదట నువ్వు వేణీళ్లతో స్నానం చేసి పూజాగృహానికి వెళ్ళి యథాశక్తి గాయత్రి చేసుకున్న తర్వాత లలితా మంత్ర జపం అది చేసుకో. ఎందుకే చెప్తున్నాను, ఆధారం అది. నీకు ఊపిరి పీల్చుకోవటమే రాకపోయాక, సవ్యమైనటువంటి ఊపిరి మనకి చేత కాకపోయాక ఏం చేసినా కరెక్ట్గా ఉండదు. అందువల్ల మీకే కాకుండా మీ పిల్లలకి కూడా ఇది నేర్పిస్తే మీకు అర్థమైనట్టు లెక్క ఇది. మీకు అర్థం మంచిది అని తెలిసాక నువ్వు చేయించలేదనుకో, నీకే నమ్మకం లేదని మంచిదని, మంచిదని తెలిసే ఊరుకుంటావే. ఇంకా అక్కడెక్కడికో వెళ్తే ఉద్యోగం వస్తుంది అని తెలిస్తే ఏం చేస్తాం, వెళ్తావా ఏం వెళ్తానండి. మరి ఇది మంచిది అని తెలిసాక నువ్వు ఆచరించకపోతే ఎంత మంచిదైనా నీకు లాభం ఉండదు. ఇంకట ఈ గాయత్రిని మూడు భాగాలలో చెప్తారు గురువుగారు, మూడు పుస్తకాలు రాశారు. మొట్టమొదటిది ఏంటంటే గాయత్రి మంత్ర జపం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఇంకట గాయత్రి మంత్రం మీకు ఉపయోగపడేటట్టు, అంటే మీ రోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా, ఏది కావాలన్నా, కండిషన్ ఏంటి అంటే 24,000 గాయత్రి మంత్ర జపాలు కనుక మీరు పూర్తి చేస్తే సాధారణంగా మీ కోరికలు తీరిపోతాయి. ఒకవేళ తీరకపోతే ఏం చేయాలి, పారాసెటమాల్ వేసాం జ్వరం తగ్గాలి, తగ్గలేదు, మళ్ళీ వేసుకుంటాం ఎంతవరకు వేసుకుంటాం. ఇంచేత మొదటి అనుష్ఠానాన్ని తగ్గకపోతే ఏం చేయాలి, అంతే తప్ప నాకు ఫలితం రాలేదు అని మానేస్తే అసలు మొదటికే మోసం వస్తుంది. అంచేత ఆ విషయం గుర్తుంచుకోండి. అంచేత ఇలాంటి సాధన క్లాసెస్ మీరు పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి మీరు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే మంత్ర జపానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, లెక్చర్లే కాదు. అంచేత ఆ క్లాస్ మొదలెట్టగానే మొట్టమొదటి మీరు ఏం చేసుకోవాలి అంటే 1 గంట గాయత్రి మంత్ర జపం చేస్తాను. అయితే మాస్టర్ మీరు వెళ్ళిపోండి, నేను గాయత్రి మంత్ర జపం చేస్తానంటే నేను వెళ్ళను, నేను చెప్పదలుచుకున్న చెప్పే. ఆ మంత్ర జపానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎలా ప్రాముఖ్యత ఇస్తారు, ఏదో 3 రోజులు అనుకుంటున్నారు కదా, ఆ 3 రోజుల్లో 24,000 మంత్ర జపం అయిపోయేటట్టు చూడండి. ఎంతసేపు చేసుకుంటే అలా అవుతున్న టైమింగ్ సెట్ చేసుకోండి మీరు. అది మొదట నేను ఇచ్చేటటువంటి సలహా. రెండవ సలహా ఏంటి, ఉత్తరే చేయకండి గాయత్రి మంత్ర జపం. మీకు ఏ కోరిక ఉందో ఆ సంకల్పం చెప్పుకుని చేయండి. ఒకళ్ళకేమో వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ఉంటుంది, ఇంకోళ్ళకేమో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని ఉంటుంది, ఇంకోళ్ళకేదో వాళ్ళ కుటుంబంలో వరకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళకి ఆరోగ్యం రావాలని ఉంటుంది, ఏమో ఉంటాయి కదా. అది స్పష్టంగా నేను ఈ 3 రోజుల పాటు ఇక్కడికి వస్తున్నాను, ఈ 3 రోజుల్లో ఎంత జపం అయిపోవాలి, 24,000 అవ్వాలమ్మా. ఒకవేళ 3 రోజుల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో అవలేదనుకోండి, 3 రోజులు అలాగా 9 రోజుల పాటు పెట్టుకోండి. మీకు వీలున్నది నెలలో 9 రోజులు, మొదటి 3 రోజులు స్టాండర్డ్ డేట్స్ పెట్టేసుకోండి. మీ వీలమ్మా, అంటే అది మీరు ఆలోచించుకోవాలి ఎలా పెట్టుకుంటామని. కానీ కండిషన్ ఏంటి అంటే 24,000 గాయత్రి మంత్ర జపం పూర్తవ్వాలి. క్లియర్? ఎవరిది, వాళ్ళదేనమ్మా, వేణు వాళ్ళదే. అంత అవుతాయి కానీ ఎవరి డబ్బు వాళ్ళదే. అది ఫస్ట్ కండిషన్. కానీ సామూహికంగా చేస్తే వచ్చే లాభం ఏంటో ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఒక దీపం వెలిగించుకున్నారు, ఇంకొళ్ళింట్లో ఇంకో దీపం వెలిగించి, అందరూ మీ ఇళ్లలో దీపాలు వెలిగించుకున్నారు, 10 దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి. మీ ఇంట్లో మీ దీపం వెలుగుతుంది, మిగతా 9 వాళ్ళింట్లో కూడా వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి 10 దీపాలు వెలిగించాం అనుకోండి, అప్పుడేమవుతుంది, ప్రతి వ్యక్తికి కూడా 10 దీపాలు వెలుగు వస్తుంది. అంతే కదా, ఎక్కువ ఎఫెక్ట్. సామూహికంగా చేస్తే ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ఎవరి దీపం వాళ్ళదే, అందులో డౌట్ ఏం లేదు. కానీ భావం అర్థమైందా, మీరు ఇంట్లో కూర్చొని చేసేదానికి 10 మందితో కలిసి చేసే దాంట్లో గురువుగారు చెప్పేది ఏంటంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అని. పిల్లల్ని కూడా స్కూల్కి ఎందుకు పంపిస్తాం, ఇంట్లో మనం ఆ చదువు చెప్పలేమా, 1, 2, 3 ABCDలు చెప్పలేం మనం, ఎందుకు పంపిస్తాం. కలిసి నేర్పుతారు కనుక తొందరగా వస్తుంది. నేను కూడా మా స్నేహితులతో చెప్తూ ఉంటాను, 10 మందికి నేను చెప్తున్నప్పుడు మీరు వినండి, మీరేదో ఒక సమస్య తీసుకుని మాస్టారు ఇదేంటి అని అడుగుతారు, జన్మల గురించో దేని గురించో. నేను ఎంత చెప్పగలుగుతా మీకు, కానీ సామూహికంగా ఒక లెక్చర్ చెప్తున్నా అనుకోండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంతే, మీరు సాధన ఎప్పుడు చేసుకున్నా కూడా కలిసి చేసుకోండి, అంత దగ్గర దగ్గర ఇళ్ళ వాళ్ళు కలిసి చేసుకోండి, వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా. కేవలం ఇప్పుడే కాదు, క్లాస్ అప్పుడే కాదు, మిగతా అప్పుడు కూడా సామూహికంగా గాయత్రి మంత్ర జపం చేసుకోండి. ఏం చెప్పాను, మూడు గ్యారంటీగా జరుగుతాయి మీకు, ఆరోగ్యం బాగుపడుతుంది, మీకే కాదు మీకు మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళకి. అంచేత అది పూర్తయ్యేంత వరకు మార్చకండి. మళ్ళా భావం అర్థమైందా చెప్తున్నది, మీరు 24,000 మంత్ర జపం పూర్తి చేయాలి అనుకుంటున్నారు, అబ్బాయికి జీవం కావాలి, ప్రతిరోజు మంత్రజపం మొదలెట్టే ముందు మా అబ్బాయికి ఫలానా పేరు వాడికి మంచి ఉద్యోగం అనకండి, 1,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం కావాలి అని అడగండి. నిజంగా అలా జరుగుతుందా మాస్టారు అన్నారు. నిన్న ఒకతను వచ్చి చెప్పాడు, గాభరా పడిపోతూ ఆ మాట చెప్తున్నప్పుడు అతని చేతులు కళ్ళు ఉణుకుతున్నాయి. నాకున్న అర్హత ఏంటి మాస్టారు, 600,000 ఇస్తా ఉన్నారు అండి, 500,000 ఇస్తా ఉన్నారు. మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, నేను 5-4 లక్షల జీతం వచ్చేటట్టు చూడండి అని. అప్పుడు అతనికి జీతం ఎంత అంటే 10,000. 10,000 అంటే ఎంత, 2 సంవత్సరాలకి? నేనన్నా నీ ఇష్టం, నీకు 20 లక్షలు కావాలంటే 20 లక్షలు అడుగు, అమ్మకే ఉంది, నీకోతే 20 లక్షలు 30 లక్షలు చాలా గొప్ప, కానీ భగవత్ శక్తికి ఇంతోటి 20 లక్షలు ఎంత? మనం పిచ్చివాళ్ళలాగే రాదు అనుకుంటావు, నువ్వే ఆపుకుంటున్నావు. అంటే నేను అనుకుంటే వచ్చేస్తుందా? అనుకుంటే రాదు, విశ్వసిస్తే వస్తుంది. నీకు ముందు ధైర్యం ఉండాలి, అది వస్తుందని. అంచేత ఆ యాంగిల్లో ఆలోచించుకుంటూ చేసుకుంటే ఫలితాలు. నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, ఇలాంటి కోట్లాను కోట్లు అందులో రాశారు గురువు గారు. కానీ అంత తెలిసినా చేసుకోలేము అంటే మన ప్రారంభం ఎలా ఉందో ఊహించుకోండి. ఇంత చెప్పినా ఇలా చేసుకోండి అన్నా, అలాంటి చేసుకోవటానికి మీరు సహాయపడేటటువంటి వ్యక్తులు ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, ఎందుకు చేసుకోలేకపోతున్నావు అంటే అదే కర్మ అంటాం. మరి ఆ కర్మ పరిపాకం దేంతో అవుతుంది? మళ్ళా గాయత్రి మంత్రంతోనే. కర్మను అధిగమించాలి అన్నా కూడా మళ్ళా దేంతో? దాంతోనే అధిగమించాలి. ఇంచేత ఒక చిన్న మొండి పట్టుదల ఉంటే చాలు మీకు, మేము అనుకున్న పని పూర్తి చేసుకోవటానికి 24,000 గాయత్రి మంత్ర జపం పూర్తి చేస్తాను. అనేక నియమాలు ఉన్నాయి దానికి, అన్నీ చేయగలిగేటటువంటి నియమాలే, చేయలేని నియమాలు ఏం లేవు. ఒకే నియమం మనం చేయలేము ఏంటంటే రెగ్యులర్గా చేయలేము. ఇవాళ చేస్తాం అనుకున్న నిర్ణయం తీసుకుంటాం, మళ్ళా దానికి అవడం చేస్తాడు మన. అది మాత్రం ఏ గురువు చేయలేడు, అది మాత్రం మీ సంకల్ప బలమే. ఇంకొక మొదటి నియమం అర్థమైంది కదా, గాయత్రి మంత్ర జపము. అలాగే ఎన్ని 24,000 సార్లు మీరు చేసుకుంటూ వెళ్తారో అంత శక్తి మీకు పెరుగుతూ వస్తుంది. అంతేత మొదటి 24,000కి ఆ పని పూర్తి కాకపోతే ఏం చేయాలి మళ్ళీ? అలాగే 5 సార్లు చేసుకుంటే మాత్రం గ్యారంటీగా మంత్రశుద్ధి వచ్చేస్తుంది అని చెప్తారు. దాన్ని గాయత్రి ఇదేమో లఘు అనుష్ఠానం అంటాం. అసలు గాయత్రి అనుష్ఠానం అంటే ఏంటి అంటే 125,000 మంత్రజపం పూర్తి చేయాలి. అంచేత అంతవరకు చేస్తే అంటే ఏంటి, ఇలాగే 24,000 5 సార్లు మీరు చేసుకుంటే ఎంత అసంభవమైనటువంటి పని అయినా పని పూర్తి అవుతుంది. కానీ మళ్ళా మధ్యన మార్చకండి, ఇప్పుడేమో 6 లక్షలు అని చెప్పి 6 లక్షలు వచ్చేటటువంటి ఉద్యోగం మా అబ్బాయికి రావాలి సంవత్సరానికి అని చెప్పి రెండో రోజు కాదు 7 లక్షలు అన్నావు అనుకో, కుదరదు. స్పష్టత ఉండాలి, నువ్వు ఏమి కోరుకుంటున్నావో ఆ కోరిక మీద ప్రతిరోజు స్పష్టత ఉండాలి. చాలామంది నన్ను అడుగుతారు, మాస్టారు మరి మేము అనుకున్నది కోరికలు తీర్చడం లేదు కదా అని. అసలు నువ్వు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు అసలు ఆ కోరిక కోరేవా? చెక్కు రాసావు నువ్వు, సంతకం పెట్టలేదు, చెక్కు క్యాష్ అవుతుందా? నువ్వు ఎన్నైనా 100,000 రాసుకోవట్లే, సంతకం లేదనుకో. సంతకం అంటే ఏంటి? కోరిక. ఈ కోరిక కోసం నేను చేస్తున్నాను. అది ప్రతిరోజు మీరు అది గుర్తుంచుకుని ఆ కోరిక తీరేంత వరకు చేసుకోండి. అది చాలా తెలివైన పని. ఒక అనుష్ఠానమా 2 అనుష్ఠానాలా అనుకోవద్దు. ఇంకంటే మనకి తెలియదు మన కర్మ ఎంత ఉందో, పోవాలిగా అదంతా. ఇంకంత మొట్టమొదట మీరు ఈ సాధనా క్యాంపుల్లో మంత్ర జపము మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఓకే, రెండవది ఏంటి అంటే, మంత్ర జపము మనకి ఫలితం రావాలి అంటే యజ్ఞం చేసుకోవాలి. చాలా మంది మంత్ర జపం అయితే చేస్తారు కానీ యజ్ఞం చేయరు. కారణం ఏంటి? యజ్ఞం ఎందుకు చేయాలి అది కూడా అర్థం చేసుకోండి. పిల్లవాడిని మనము డబ్బు ఇచ్చి సీటు అది డొనేషన్లో కట్టి లక్షలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుంది, చదివిస్తాం వాడిని. వాడికి చదువుకోవటానికి డబ్బు ఎవరు ఇస్తున్నారు? బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు కదా, మనమే ఇస్తాం. చదివేశాడు, చదివించింది మీరు, చదువుకున్నది వాడు. కానీ వాడు ఎవడికి సేవ చేస్తాడు? నేను ఇంత డబ్బు ఇచ్చి చదివించాను, నువ్వు బయట వాళ్ళకి చెప్పడానికి వెళ్ళలేదు, నువ్వు ఇంజనీర్ అయ్యావు, నువ్వు ఇంట్లోనే కూర్చో అంటే ఏమవుతుంది? వాడిని కూడా నువ్వే పోషించాలి. మరి వాడు ఏం చేస్తాడు? ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. కంపెనీలో జాయిన్ అయితే నువ్వేమో చదివించావు, వాడేమో చదువుకున్నాడు, కానీ ఆ జ్ఞానం ఎవరికి వెళ్తుంది? కంపెనీ వాడికి వెళ్తుంది కదా. కంపెనీ వాడు అంటే కంపెనీ వాడు ఏం చేస్తాడు? ప్రపంచానికి ఉపయోగపడే ఓ వస్తువు తయారు చేస్తాడు అంతే కదా. ప్రపంచానికి ఉపయోగపడే వస్తువు తయారు చేయకపోతే వాడి కంపెనీ ముందపడుతుంది. అంచేత వీడు చదువుకున్న చదువు ఇదంతా, నువ్వు పెట్టిన డబ్బు ఇదంతా దేనికి ఉపయోగపడుతుంది? సమాజానికి ఉపయోగపడుతుంది, అవునా కదా? అర్థమైందా? అది ఎప్పుడైతే సమాజానికి ఉపయోగపడుతుందో నీకు డబ్బు వస్తుంది, నువ్వు జీవించగలవు. అలాగే నువ్వు మంత్రజపం అయితే చేసావు, ఆ మంత్రజపం ఎవరికి ఉపయోగపడాలి? సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడితేనే నీకు ప్రతిఫలం వస్తుంది. భావం అర్థమవుతుందా? నువ్వు డాక్టరీ చదివించావు, నేను డాక్టర్ చదివించాను, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో తెలియదా, నువ్వు బయట వాళ్ళకి మందు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు ఎవరికి ఇవ్వాలి మందు? మనకే ఇవ్వాలి. ఇస్తే నువ్వు డబ్బిస్తావే ఏంటి ఇంట్లో వాళ్ళే? మంత్ర జపాలు అయితే చేస్తున్నాం కానీ యజ్ఞాలు మానేశాను. యజ్ఞాలు ఏం చేస్తాయంటే నీ మంత్ర జపం సమాజానికి ఉపయోగపడేట్టు చేస్తుంది. అది ఎలా చేస్తుంది అన్నది మనకు అనవసరం. నువ్వు ఇంజనీర్గా ఓ కంపెనీలో జాయిన్ చేశాక నీకు చెప్పిన సీటు దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన పని చేస్తావు. ఆ పని వాడికి ఎలా ఉపయోగపడుతుందో నీకు అనవసరం. అడుగుతావా, ఏం చేస్తున్నావయ్యా నేను మరి ఇంత రాశాను ఇవాళ? అలాగే యజ్ఞం చేశాక ఆ యజ్ఞము సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది నీకు అనవసరం. అది వాడు చూసుకుంటారు, చూసుకోదలుచుకున్నాడు. నువ్వు మాత్రం ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతేకాదు, వీలైతే ప్రతి వారం చేసుకోండి. మీరు మరి మంత్రజపం పూర్తయ్యాక అదేం రూల్ లేదు. స్లిప్ టెస్టులు పెడతాం, డైలీ టెస్టులు పెడతాం. ఇయర్ ఎండ్లోనే పరీక్ష పెట్టాలని రూల్ ఉందా? ఇయర్ ఎండ్లోనే పరీక్ష పెడితే ఎక్కువ చదువు రాదు. రోజు పరీక్ష పెడితే, అలాగే రోజు యజ్ఞం చేసుకోగలిగితే చాలా మంచిది. కానీ మనకున్నటువంటి వాతావరణంలో దాంట్లో కనీసం వారానికి ఒకసారైనా యజ్ఞం చేసుకోండి. ఇక్కడ మీరు సాధనా శిబిరాలు పెట్టుకున్నప్పుడు చివరి రోజు పూర్ణాహుతిగా యజ్ఞం చేసుకోండి. రెండు నియమాలు అర్థమయ్యాయి కదా, ఒకటి గాయత్రి మంత్రం చెప్పాం, రెండోది యజ్ఞం. ఇది అంతా చేసుకున్న తర్వాత గురువు గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన పుస్తకం మీరు చదవండి, అధ్యయనం చేయండి. చాలా సీరియస్గా నేర్చుకోవటానికి ట్రై చేయండి. అది అంత తప్ప బోర్ కొడుతుందండి ఇదంతా మాకి. ఇంచేత నేను ఎంత చెప్పినా, మీరు ఎంత జపాలు చేసినా, ఎంత యజ్ఞాలు చేసినా, అసలు ఆ విద్య అనేది ఏమిటో మీకు తెలియాలి అంటే చదవాల్సిందే. ఏ విద్య నేర్చుకోవాలన్నా చదవాల్సిందే. కానీ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే ఆధ్యాత్మిక విద్య చదువుకోవటం అనేది ఎవడు చేయటండి? ఏ విద్య నేర్చుకోవాలన్నా చదవకుండా వస్తుందా మీకు? మరి ఆధ్యాత్మిక విద్య మాత్రమే ఎలా వస్తుంది? పారాయణలు ఓటో క్లాస్, సిఏటి క్యాట్, ఆర్ఏటి ర్యాట్ అని పారాయణ చేయిస్తాడు వాడి చేత. పారాయణ చేశాక వాడు ఏం చేయాలి? ఆర్ఏటి ర్యాట్ అనకూడదు. ఆర్ అనేది ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి, సి అనేది ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. అది తెలియాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి, ఏం చదవాలి అంటే ఎవరో ఒకళ్ళు చదవండి, తెలుగులోనే ఉంది కదా. అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి, ఉపయోగించుకోవటానికి ట్రై చేయండి. సాధనా శిబిరాల్లో మీరు చేయవలసిన మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకటి, మంత్రజపం చేసుకోండి, సామూహికంగా చేసుకోండి, లెక్కగా చేసుకోండి. రెండోది యజ్ఞం. ఇక్కడైతే మూడు రోజుల పాటు ఎంతో మీరు క్యాంప్ జరుపుకున్నాక పూర్ణాహుతి యజ్ఞం చేసుకోండి. కానీ నా సలహా ఏంటి అంటే ప్రతి వారానికి ఒకసారి మీకు వీలైన రోజు యజ్ఞం చేసుకుంటూ ఉండండి. ఈ యజ్ఞము వల్ల వచ్చేటటువంటి అనేక ఫలితాలు ఈ ఒక క్లాసులోనూ నేను చెప్పలేను, కానీ ఈ మొత్తము యజ్ఞం మీద గురువు గారు 2000 పేజీల పుస్తకాలు రాశారు. యజ్ఞం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు, ఎలా చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తే, అవంతా మనం తర్వాత చూసుకుందాం. ప్రస్తుతం మొత్తం ఏం చేయాలి, మీరు వారం వారం యజ్ఞం చేసుకోండి. మీకు వీలైన రోజు, ఆదివారాలు అందరూ ఇళ్లలో ఉంటారు, ఆ రోజు మీరు యజ్ఞానికి వెళ్ళిపోతారంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ప్లస్ ముందు నేను ఒప్పుకోను, అలా చేయొద్దు. ఇంచేత కుటుంబ బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. కుటుంబ బాధ్యత వదిలేసి నేను దేవుడిని పూజ చేస్తానంటే అసలు దేవుడు ముందు ఒప్పుకోడు. అంతే, మీరు ఎప్పుడు యజ్ఞం చేసుకోవాలి, మీకు వీలైనప్పుడు, ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడు ఏదో టైం చేసుకొని జర మంత్ర జపము, యజ్ఞము, మూడోది ఏం చెప్పాను, పుస్తకాన్ని చదువుకోండి. సరే, ఇవాళకి ఇక్కడ ఆపుతాను నేను, దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకుని ఏం చేసుకున్నారు. జై గురుదేవ్.